ஜெய் ஸ்ரீமன்னாராயண. பிரிய பகவத் பந்துலரா, அஷ்டலக்ஷ்மி பிரதிஷ்டா மகோத்சவாண்ணி மனம் இன்றுவரைக்கும் தரிசிச்சுக்குனோம். தானி அங்கங்க ஜரிகேட்டட்வண்டி சாந்தி கல்யாண மகோத்சவாண்ணி இப்படி மனம் தரிசிச்சுக்கோவடானிக்கு இக்கட ஆசீனுலமை உன்னோம். அஷ்டலக்ஷ்மி అంటే ఎనిమిది మంది లక్ష్ములు అని మామూలుగా మనందరికీ తెలుసును. ఎనిమిది మంది లక్ష్ముల లక్ష్ములు ఎంతమంది ఉంటారు? లక్ష్మి ఒక్క ఆమె ఉంటుంది. కానీ ఈ లోకం అంతా కూడా ఆవిడ యొక్క దివ్య మంగళ విగ్రహంలో చేరి ఉంటుంది. ఆవిడ యొక్క ఛాయలోనే మొత్తం ఈ లోకం అంతా ఇమిడి ఉంటుంది. అందుకోసం ఈ లోకంలో ఉండే రూపాలన్నీ ఆ తల్లి రూపాలే. ఎన్ని రూపాలుంటాయి ఈ లోకంలో? అన్ని రూపాలు అమ్మ రూపాలే. అయితే అన్ని రూపాలు అనేది మనం చెప్పలేం కదా. ప్రాణులు ఎన్ని రకాలు? ప్రాణులు ఎన్ని రకాలు? మనం ఏ కేటగిరీలో చేరతాం? మనం ప్రాణులమా అప్రాణులమా? ప్రాణులం. ఈ ప్రాణులు ఎన్ని రకాలుగా ఉంటారు అంటే మరి మనకి ఎన్ని రకాలంటే అన్ని ఎన్ని ఇక్కడ ఎన్ని ఎన్ని చెప్తామా? అలాగే ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని చెప్పగలమా? ఏమిటి? అందుకోసమని ఒక నాలుగు రకాలుగా వాటిని విడదీశారు. గో లక్ష్మీనారాయణ భగవాన్ కి, లక్ష్మీనారాయణ భగవాన్ కి. మన దగ్గర నుంచి ఆరంభం చేస్తే మనం అంతే, మనుషులు అందరం కూడా ఒక రకమైన ప్రాణులం. మనకి పైనుండేవంటే కూడా దేవ అనేటటువంటి ప్రాణులు. నిలువుగా తిరిగే వాళ్ళ మనం కనుక అడ్డంగా తిరిగే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఆ అడ్డంగా తిరిగే ప్రాణులని తిరియక్కులు అంటారు. కదలకుండా పడి ఉండే ప్రాణులు కూడా కొన్ని ఉంటాయి, వాటికి స్థావరాలు అని పేరు పెట్టారు. ఎన్ని రకాలయ్యాయి? మనం, మన పైవి, మన కిందవి, కదలకుండా ఉండేవి. దేవ, మనుష్య, తిర్యక్, స్థావరాలు అని నాలుగు రకాలుగా పెట్టారు. మిగతావన్నీ నాలుగులు ఎక్కడో చోట చేరిపోతాయి. నాలుగు స్థూలంగా ఎలాగైతే కేటగరైజ్ చేశారో, విభాగం చేసి చెప్పారో, అట్లాగే లక్ష్మి ఈ లోకాలని అన్నిటినీ కూడా తనలో ఇముడ్చుకుని ఎన్ని రకాలుగా ఉంటుంది అనే దాన్ని మనకి చెప్పడానికి ఓ ఎనిమిది రకాలుగా ఉంటుంది. అంటే ఎనిమిది రకాలంటే ఆవిడ ఎనిమిది రకాలు కాదు, మన అవసరాలు ఎనిమిది రకాలుగా ఉంటాయి. మళ్ళీ మన అవసరాలు అన్నామంటే మనకి ఎన్ని అవసరాలు ఉంటాయో, పెన్ను పేపర్ పట్టు కూర్చుంటే రోజులు రోజులు నడుస్తూనే ఉంటాయి. ఎన్ని రాసినా ఇంకా 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 ఉంటూనే ఉంటాయి. కానీ ప్రాణుల్ని, ఓ 84 లక్షల ప్రాణుల్ని ఓ నాలుగు విభాగాలు చేసినట్టుగానే మన అవసరాలన్నింటినీ కూడా 8 భాగాలు చేసి ఒక్కొక్క అవసరం తీర్చడానికి అమ్మ ఒక్కొక్క రూపాన్నే ధరించి ఉంటుంది. సామాన్యంగా రెండు రూపాల్లో స్వామికి ఇటు అటు, శ్రీదేవి భూదేవి. శ్రీదేవి అంటే కారుణ్యానికి గుర్తు, భూదేవి అంటే సహనానికి గుర్తు. మన మీద ఆవిడకి కరుణ ఉంటుంది, మనం చేసేటటువంటి పాడు పనులని ఆవిడ సహిస్తూ ఉంటుంది. పిల్లవాడు మలమూత్రాలు వదిలిపెట్టినా తల్లి వాడిని అమాంతం కింద వేసి కొట్టదు. మీరంతా తల్లులే కదా, అంతా పిల్లల్ని కన్నవాళ్ళే కదా, అంతా పిల్లల్ని పెంచుతున్నవాళ్ళే కదా. మరి ఎత్తుకున్నప్పుడు పిల్లలు అప్పుడప్పుడు బాడి చేయరా ఏమిటి? ఇలా పాడి చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? సహిస్తారు. ఏం చేస్తారు? సహిస్తారు. ఆ సహనం అనేది ఒక గుణం. ఈ సహనం అనే గుణానికి ఒక రూపుదిద్దితే అది భూమి. సహనానికి ఆవిడ ప్రతి రూపము. ఎంతమంది ఉన్నాం మనం? ఎన్ని రకాల ప్రాణులు ఉన్నాయి? ఇవన్నీ కాళ్ళు పెట్టి తొక్కడమే కదా తెల్లారితే. నిద్రలో తొక్కడానికి చేత కావట్లేదు కనుక కాళ్ళు పైకి పెట్టి పడుకుంటున్నాం తప్ప మిగతా టైం అంతా మనం తొక్కుతూనే కదా ఆ తల్లి మీద పాదాలు పెట్టి కదా మనం తిరుగుతున్నాం. అయినా మన్ని దూరంగా విసిరి కొట్టడం లేదు ఆ తల్లి, తన దగ్గరే చేర్చుకుంటోంది. ఇంకా కన్న తల్లులు అని మనం అనుకునేవాళ్ళు ఉన్నారు కదా ఈ లోకంలో కొంతమంది. నవమాసాలు మోసి పెంచుతున్నాం అని అనుకునేవాళ్ళు. అలాంటి తల్లులైనా ఎప్పుడైనా ఆ బిడ్డడికి ఒకవేళ ఏ కారణం చేతనైనా ప్రాణం పోతే ఎక్కడికో పంపించేస్తారు, అగ్నిలోకి లేకపోతే భూమిలోకో. కానీ ఈ తల్లి మనందరికీ తిండి పెట్టి మనందరికీ నిలవటానికి నీడనిచ్చి ఉండటానికి ఆధారమై నిలబెట్టినటువంటి ఈ తల్లి ఉందే ఈ భూమి. ప్రాణం పోయిన తర్వాత కూడా మనని దూరంగా తోసిపారేది, తన ఒడిలోనే దాచుకుంటుంది, ఎక్కడికి బయటికి పోనివ్వదు. అది ఈ భూతల్లి, భూదేవి అనేటటువంటి పొడమి తల్లికుండే సహన శీలం. అలా ఉన్నప్పుడు మనలో ఎన్నెన్ని అవసరాలు ఉంటాయో వాటన్నిటిని తీర్చేది, మనని మంచిగా మారాలి అని కోరుకునేది. కనుక ఆవిడికి శ్రీ అని పేరు. ఇటు పక్కన ఉన్న ఆవిడికి శ్రీ దేవి అంటాం మనం, అటు పక్కన ఉన్న ఆవిడికి భూ దేవి అని అంటాం. దయకి గుర్తు శ్రీదేవి, సహనానికి గుర్తు భూదేవి. ఈ రెండు రూపాల్లో స్థూలంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అమ్మ. ఒక అమ్మే. ఇవి కాక ఇంకా మనకి ఎన్నెన్నో అవసరాలు ఉంటాయి. నిజానికి అవసరాలన్నీ ఇవ్వగలిగింది తల్లే. మీరెప్పుడు చిన్నప్పుడు పుట్టినప్పుడు నాకు నువ్వు రోజు అన్నం పెడతావా, అప్పుడు నేను నీకు పిల్లాడిగా పుడతా అని అడిగి పుట్టారు. మీరు ఎవరైనా అలాగా? నాకు కనీసం 3 సార్లైనా భోజనం పెడితే, దాహం వేసినప్పుడల్లా నీళ్లు పోస్తే, తర్వాత కాస్త పాలు ఇస్తే, కట్టుకోవడానికి బట్టలు ఇస్తే, అప్పుడప్పుడు చాక్లెట్లు పెడితే, లేదా అడిగినప్పుడా ఏడిచినప్పుడల్లా లాలీపాప్స్ పెడితే అని ఏమైనా అడిగి మీరేమైనా పిల్లల కింద పుట్టారా? లేకపోతే పుట్టిన వాళ్ళు ఎవరైనా అడిగి కన్నారా? వాళ్ళ అవసరాలని చూసి తల్లి ఇది ఇస్తే ఈ పిల్లాడు ఈ పిల్ల బాగా పెరుగుతారు కదా, బుద్ధిగా పెరుగుతారు కదా, ఆరోగ్యంగా పెరుగుతారు కదా, ఆనందంగా ఉంటారు కదా అని మనకి ఇచ్చి పెంచారు. మనమే అడిగితే చేయలేవాళ్ళు. నిజానికి అమ్మ అలా అడగకుండానే అన్నీ ఇస్తుంది, ఇచ్చే మన ఇంత వాళ్ళని చేసింది. కానీ వయస్సు పెరుగుతున్న కొద్దీ, తెలివి పెరుగుతున్న కొద్దీ అమ్మ మనకన్నీ ఇస్తుందనే తెలివి నశించిపోతుంది. ఇంకా అప్పుడు డిమాండ్లు ప్రారంభిస్తాం. అప్పుడు నాకు ఇది ఇస్తావా ఇవ్వవా, అది చేస్తావా చెయ్యవా. అయితే డిమాండ్లతో ఆగితే పర్వాలేదు, కొంతమంది చావగొట్టి లాక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. మీ ఇక్కడ ఉన్నప్పుడే చాలా కాలం క్రితం, ఇప్పుడు కాదు, సుమారు 30 ఏళ్ల క్రితం అనుకుంటాను. ఒక ఆవిడ వచ్చింది మా దగ్గరికి, స్వామి నాకెవరూ పిల్లలు లేరండి. అయ్యో పోన్లే, దేవుడికి అలా ఉండాలనిపించిందేమో. ఆ దేవుణ్ణే పిల్లాడు అనుకో, సరిపోలేదా? మంచి పిల్లాడు కదా ఆయన. అంటే పాపం కొంతకాలం ఊరుకుంది, తర్వాత ఊరుకో బుద్ధి కాలేదు ఆవిడికి. స్వామి ఎవరినైనా పిల్లాన్ని నేను అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఆలోచించుకో తల్లి, జాగ్రత్తగాను, ఎందుకైనా మంచిది. ఆ అడాప్ట్ చేసుకోవడం బాగుంటుంది, కానీ తర్వాత ఏమవుతుంది కూడా కొంచెం ఆలోచించుకోమ్మా. అనే లేదండి, చాలా మంచివాడండి వాళ్ళు, పాపం చేసుకుందాం అనుకుంటున్నామండి, పిల్లాడిని తెచ్చుకుంటారండి, మంచిది. ఓ ఏడాది తిరగకుండా ఏడుస్తూ వచ్చిందండి మళ్ళీ ఆవిడ. ఏమైంది తల్లి?
ఆస్తి అంతా రాయించేసుకుని ఇంట్లోంచి బయటికి తరిమేశారండి.
ఇక్కడే మేము సీతానగరంలో ఉన్నప్పుడే, గుంటూరు జిల్లా వాళ్ళే. అబ్బా ఇంత గొప్ప వాళ్ళా అని పెంచింది. అంటే మిమ్మల్ని ఏమనే అంటారు తెలుసామండి. కన్న తల్లుల్ని కూడా కనీసం అలాగ ఒక మూలైనా పడి ఉండనివ్వలేని స్థితి పిల్లల్లో మనం గమనిస్తున్నాం. అయినా తల్లి చావగొడుతున్నా కట్టుబట్టలతోటి ఇంట్లోంచి తరిమేసి కనీసం ఓల్డేజ్ హోమ్లో కూడా పెట్టకపోయినా రోడ్డు పక్కన ఇక్కడ అక్కడ పాప ఆవిడ అడుక్కు తింటున్నా
పిల్లాడు బాగుండాలండి.
ఎవరన్నా స్వామివారు కనిపిస్తే మీరు ఏం చేస్తారో తెలియదు, ఏం చేయగలరో కూడా తెలియదు. కానీ ఏ దేవుడు గుడికి వెళ్ళినా
మా పిల్లలు బాగుంటే చాలండి, నా బతికేదో అయిపోయింది.
ఇది తల్లి. ఆ తల్లి కోరుకునే కోరిక అలా ఉంటుంది. మనందరికీ కావలసిన అన్నీ ఇవ్వగలిగింది లక్ష్మి తల్లి, కానీ మనకి ఆ నమ్మకం ఉండదు, ఆ విశ్వాసం ఉండదు. మనమే తెలివైన వాళ్ళము, మన కన్నవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనే భావన చాలా మందిలో ఉంటుంది. మేం బాగా చదువుకున్న వాళ్ళం కనుక వాళ్ళంతా బుద్ధి లేని వాళ్ళు, అంచేత వాళ్ళు చెప్పింది మనం వినక్కర్లేదు, మనకు కావలసిందేదో మనం వాళ్ళని బలవంత పెట్టేనా తీసుకోవాలి. సరే పాపం తల్లిదండ్రులకి వాళ్ళకి తిన్నా తినకపోయినా వాళ్ళు పస్తున్నా ఆ పిల్లల కోరిక తీరిస్తే చాలుననే తపన ఉండడం చేత వాళ్ళు ఏది అడిగితే దానికి సరే అలాగే ఇస్తాను లేరా బాబు అని వాళ్ళు ఇస్తూ ఉంటారు. అబ్బాయిలకు కావచ్చు, అమ్మాయిలకు కావచ్చు. అలా మనం కోరుకునే కోరగలిగిన వాటన్నిటిని 8 భాగాలు చేస్తే ఒక్కొక్క దాన్ని ఇవ్వడమే లక్ష్యంగా ఒక్కొక్క రూపాన్ని దాల్చి ఉంటుంది. అమ్మ నువ్వు తిండి అడిగితే తిండి ఇవ్వడం కోసమనే ధాన్య లక్ష్మి, నువ్వు ఆస్తి పాస్తి అడిగితే అది ఇవ్వడమే ధనలక్ష్మి. ఏదో పదవులు గిదవులు అడిగితే అలాంటివి ఇవ్వడమే వీర్యలక్ష్మి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపాన్నే తను ధరించి దాంట్లో స్పెషలైజ్ అన్నట్టుగా ఆ రకమైనటువంటి మన ఆశని తీర్చడమే లక్ష్యంగా ఉండేటటువంటి తల్లికి 8 రూపాలని మన వాళ్ళు అష్టలక్ష్మి అని పేరు పెట్టుకున్నారు. అయితే ఆవిడికి రూపాలు 8 కాదు, వేల లక్షల కోట్ల రూపాలు ఉన్నాయి ఆవిడికి. దేవ్యః సహస్రం తథా అంటారు పరాశర భట్టర్ అనేటటువంటి మహానుభావులు. లోకంలో ఎవరికైనా ఒకడికి ఇద్దరు వివాహాలు చేసుకుని, అంటే రెండు వివాహాలు చేసుకుని ఇద్దరు ఉన్నారనుకోండి భార్యలు, ఆ ఇద్దరిని సంతృప్తి పడటానికి వాడు నానాయాతన పడాలి. ఎందుకంటే వాళ్ళకి చేస్తే వీళ్ళకి కోపం, వీళ్ళకి చేస్తే వాళ్ళకి కోపం, అసూయలతోటి మండుతూ ఉంటారు ఎప్పుడూను. దేవుడికి ఇంతమంది ఏమిటండి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారండి. ఏమిటి శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, గోదాదేవి? ఇప్పుడేమో ఇక్కడ 8 రూపాలు. కానీ పరాశర భట్టర్ వారు చెప్తారు, అంతమంది అమ్మలు కారోయ్, ఒక అమ్మ అనేక రూపాల్లో తనకి వివిధములైనటువంటి అంగములు వారందరూ కూడా. ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి మీకు ఇష్టమైన వాడిని ఓ చేయి పట్టుకుంటే రెండో చేయి ఇచ్చి, ఆ చేయి నువ్వు పట్టుకుంటావా నన్ను పట్టుకోకుండా అని వచ్చి ఆ చేతిని ఇవతల చేయొచ్చి కొడుతుందా? తన దేహంలో ఉండేటటువంటి భిన్న భిన్న అంగములు ఎట్లా పరస్పరము ఏకరూపంగా ఉంటాయో, అలాగే మనని అనుగ్రహించగలిగినటువంటి అమ్మ అనేక వేలాది రూపాల్లో ఉంటూ అన్ని రూపాలు తానే అయ్యి భగవంతుడికి మన మీద దయ కలిగేటట్టు చేయడం కోసం ఎప్పుడు ఆయన్ని ఆవరించి ఉంటుంది అన్ని వైపులా కూడా. అయితే ఇలా చెప్తే అదేమిటో మనకు అర్థం కాదు కదా, ఎందుకంటే అదేమిటో అది ఒక కాన్సెప్చువల్గా ఉంటుంది. అది దానికి మన వాళ్ళు తమాషాగా చెప్పారు, ఆమె 3 ప్రధాన రూపాల్లో ఉంటుందండి, శ్రీదేవి, భూదేవి, నీడాదేవి అని. ఒక పక్కన శ్రీదేవి, ఒక పక్కన భూదేవి, ఆయన హృదయంలో నీడాదేవి అని. దానికి ఎందుకు అలా ఉన్నది అంటే, అసలు మొట్టమొదట మనం రాగానే, ఎందుకంటే మనంతా చాలా బుద్ధిమంతులం కదా, అసలు మనకి తప్పులంటే తెలియవు కదా అని చేత అలాంటి మనం వచ్చి ఎదుర్కొంటే నిలబడి, అబ్బో దేవుడు నాకు నువ్వంటే ఇంత భక్తి, ఇంత భక్తి అని ఇలాగ ఊగిపోతూ ఆ లోపల నుంచి గ్యాలెన్స్ ఆ భక్తిని అలాగ కురిపిస్తుంటే మన మొహం చూడగానే ఆయన ఒళ్ళు మండుతుంది. ఆయనకి శుభ్రంగా హిరణ్యకశిపుని చేసినట్టుగా చేసి పారేద్దామని అనిపిస్తుంది మనని కూడా. పక్కన అమ్మ ఉంటుంది కనుక ఆ పని చేయడానికి ఆయన సాహసించడు. ఎందుకంటే అమ్మకి ఎక్కడ బాధ కలుగుతుందో అని అంటేనే, అమ్మ అమ్మే కదా, ఎక్కడ బాధ కలుగుతుందో అని చి మూర్ఖుడా నీ మొహం చూడను అని ఇటు పక్కకి ఇలా మొహం తిప్పుకుంటాడు. తిప్పుకుంటే ఏమయా ఏమిటి ఇలా మొహం తిప్పావు అంటుంది ఇటు పక్కన ఆవిడ. అసలు వాడి మొహం చూడ బుద్ధి అవ్వట్లేదు నాకు. ఎందుకనే, ఎందుకంటే చూడు వాడు ఉత్త పాపాల పొట్ట, అంటే తప్పులు చేశాడనా కదా మరి, అంటే లోకంలో పుట్టి తప్పులు చేయని వాడా? నువ్వు పుట్టి నువ్వు తప్పు చేయలేదా, నేను పుట్టి నేను తప్పు చేయలేదా? ఏ మనకే గతి లేదంటే ఇంక మిగతా వాళ్ళ సంగతి ఏం చెప్పాలా? మంచి పాలిష్ స్టోన్ ఎండాకాలం మధ్యాహ్న వేళ అత బయట ఉండేదాని మీద నిలబెట్టి కాలద్దు కాలద్దు అంటే కాలకుండా ఉంటుంది అది. నూనెలో కూర్చుని జిడ్డు అంటుకోవద్దు అంటే అంటుకోకుండా ఉంటుందిరా. ఈ మట్టి మీద వాడిని పుట్టించి తప్పులు చెయ్యొద్దంటే ఎట్లా కుదురుతుందా? ఇట్లా నువ్వు తప్పు చేయలేదా అని ఆయన, నేను తప్పు చేశాను. ఎప్పుడు ఆయన? ఎప్పుడంటే నువ్వు అవతరించినప్పుడు, నువ్వు ఈ లోకంలో పుట్టినప్పుడు. నేను ఈ లోకంలోకి వచ్చినప్పుడు నేను చేశాను, నువ్వు చేసావు. నువ్వు తప్పు చేశావు అంటే నేను చేశాను. ఏ ఒప్పుకోవడానికి ఏమిటి తప్పు ఏమిటి? కనుక నన్ను అడవికి తీసుకెళ్ళను అని నువ్వు రాముడు అవతారంలో అన్నప్పుడు నువ్వే మొగాడివే ఆడదానివే, కనీసం ఆడదాని భార్యని పక్కన తీసుకెళ్ళి అడవిలో దీ పోషించడం చేత కదా నీకు, లేదా అక్కడ పుళ్ళు ఉన్నాయి సింహాలు ఉన్నాయంటే వాటి నుంచి కాపాడడం చేత కదా నీకు, అంత గొప్ప మొగాడివే అని నేనే అన్నాను నిన్ను. నువ్వెందుకన్నావో కూడా ఆలోచించకుండా తప్పే కదా అని అన్నమాట అది ఇలాగా. నేను తప్పు చేశాను,
నేనో
నువ్వు చేసిన తప్పు గురించి చెప్పాలట. ఏదో శూర్పణక ఆడకూతురు, వెనక అసలు ఎవడు, తనకేమీ పెద్ద కంట్రోల్ లేదు, ఇష్టం వచ్చినట్టు తిరిగే రకం. రాముడు అందమైన వాడు, ఎదురుకుండా కనిపించాడు. రావయ్య సరదాగా అలా ఒకసారి అలాగే తిరిగి వద్దామని అడిగింది ఆవిడ. ఏమిటి తప్పు ఏమిటయా? ఆ రోజుల్లోనే ఉందండి ఇలాంటి లక్షణాలు. అంత మాత్రానికి నువ్వేం పని చేసి ఉండాల్సింది? ఏదో నాలుగు మంచి మాటలు చెప్పి పంపించి ఉండాల్సింది. పోయి అబ్బబ్బే నాకు పక్కన ఒక ఆవిడ ఉంది కదా, అక్కడ మా ఆవిడ చూడు ఒక్కడిగా కూర్చున్నాడు, అటు వెళ్ళ పోయన్నావు నువ్వు. నిజం అనుకుని అటు వెళ్ళింది. ఆయనేమో, నేనేమో నౌకర్ని, ఆయన యజమాని, పర్వాలేదులే, ఆయన ఎంతమంది అయినా భరించగలడు, అటు వెళ్ళని ఆయన పంపించాడు. ఇద్దరు కలిసి పరాచకాలు ఆడితే కదా పాపం ఆవిడకి ఒళ్ళు మండి సీతను తినేస్తానంది, ముక్కు చెవులు కోయించుకుంది పాపం. నువ్వు చేసిన తప్పు కాదే అది. ఇలాగా ఆయనతో కూడా వాదించి అంచేత తప్పు చెయ్యొద్దు, తప్పు చెయ్యలేదు అని వాడు ఎవడైనా చూపించగలవను? ఈ లోకంలో వచ్చాడు అనుగ్రహించు. తప్పు ఉంది కానీ అంగీకరించంటుంది ఒక పక్కన. ఇంకా అటు సరే ఇంకా అటుపక్క ఆవిడతో ఎక్కడ ఆర్గ్యూ చేస్తాను కనుకనే మొహం ఇటుపక్క తిప్పుకుంటాడు. ఇటుపక్క తిప్పుకొని ఇటు పక్కన మళ్ళీ నీలాదేవి ఉంటుంది, భూదేవి ఉంటుంది. మన పిల్లాడు కదా, పక్కింటి పిల్లాడైతే చేసిన తప్పు అనొచ్చు, మన పిల్లాడు చేసిన తప్పు అని ఎలా అంటాం? ఎప్పుడైనా ఒప్పుకుంటారే మేము ఎట్లాగా? మన పిల్లవాడు చేసింది తప్పు అని అంటే పిల్లవాడి తప్పుకి బాధ్యత ఎవరు పడాలి? పిల్లవాడు తప్పు చేసేటట్లుగా వదిలిన వాళ్ళెవరు? పేరెంట్స్. అంచేత వేస్తే పనిష్మెంట్ ఎవరికి వేయాలి? అంచేత మన ఇద్దరే కదా పేరెంట్స్. అంచేత పనిష్మెంట్ వేస్తే ముందర మనం వేసుకోవాలి. మరి రెడీ అయినా నువ్వు అని అడుగుతుంటాడు ఇటు పక్కన. అంటే ఓ ఇటు పక్క నువ్వు ఉన్నావా, నీతో ఆర్గ్యూ చేయడం అసలే కష్టం అని పాప ఇలా మొహం దింపుకుంటాడు. ఇటు అటు రెండు వైపులా చూడకుండా ఇక్కడే ఉంటుంది. ఆవిడ మళ్ళీ ఆయనతో ఇంకో రకమైన ఆర్గ్యుమెంట్ చేస్తుంటాడు. ఏమయ్యా అసలు ఎక్కడికో బయటికి పార్కుకు పోకుండా పబ్బుకు పోకుండా అసలు మన దగ్గరికి వచ్చాడు కదయ్యా, అసలు అంతకంటే సంతోషం ఏమడా నువ్వు? వాడు తప్ప ఉప్ప ఇవన్నీ ఎవడు ఆలోచించమన్నాడయ్యా నిన్ను? అసలు మన దగ్గరికి రావడమే కష్టం, ఎందుకంటే 125,000 లోకంలో ఆకర్షణలు, వాటన్నిటినీ దాటి ఇక్కడ దాకా రాగలగడం అంటే మాటలు కాదయ్యా. చూడండి బాబు మీరంతా ఎంత అదృష్టవంతులు. వర్కింగ్ డేలో మధ్యాహ్నపు వేళలో ఇంతమంది శ్రమ అనుకోకుండా ఎన్నో పనులు మానేసుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే అసలు నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు అండి. ఎంత సంతోషమో చూడండి, వదిలేస్తే ఆయగాడి పోయేవాళ్ళం కదా. అంచేత మన దగ్గరికి రావడమే చాలా గొప్పయా, వచ్చాడంటే అసలు వాడిని నువ్వు అనుగ్రహించాల్సిందే. అసలు మిగతా అకౌంట్లన్నీ ఎవడు తీయమన్నాడు, ఏదైనా పుస్తకాలు ఎవడు తిరగేయమన్నాడే, తీసి పక్కన పెట్టు అంటుంది అండి మూడవ తల్లి. ఇది తమాషాకి చెప్పిన మాట అండి. అంటే మూడు ముగ్గురు తల్లులు మూడు రకాలుగా ఆర్గ్యూ చేయడం కాదు అక్కడ. ఒక తల్లి భగవంతుణ్ణి అన్ని వైపులా ఆక్రమించి ఏ రకంగానూ మనని ఆయన దండించకుండా కరుణించగలిగేటట్లుగా తయారు చేస్తుంది. ఇలాగ మూడు రూపాలే కాదండి, 300 రూపాయలు, 3,000, 300,000 రూపాయలు ధరించి ఉంటుంది ఆవిడ మన కోసమని మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. అది ఒక్కొక్క రూపంలోనూ మనని ఒక్కొక్క రకంగా అనుగ్రహించడానికి ఉంటుంది. కనుక ఇక్కడ మనకుండే అవసరాలన్నిటినీ ప్రధానంగా ఒక 8గా మార్చి ఇటు ప్రక్కన అటు ప్రక్కన రెండు వైపులా, ఇటు ప్రక్కన ఒక 3 ఉన్నారు, అటు ప్రక్కన ఒక 3 ఉన్నారు, ఆ ప్రక్కన విడిగా గజలక్ష్ములుగా ఓ ఇద్దరు స్పెషల్గా ఉన్నారు. ఏదైనా ఏదంటే గజాంత ఐశ్వర్యం అంటుంటారు, గజాంత ఐశ్వర్యం. గజాంతము అంటే ఏనుగెక్కి దానిపైన చెయ్యి ఎత్తితే అది మునగాలంటే ఎంత సంపద ఉండాలో అంత సంపదటండి. అలా కావాలి కోరుకోవడానికి తప్పేమిటండి, అంత సంపద ఉండాలి అని కోరుకోవడం తప్ప హాయిగా కోరుకోవచ్చు, మనస్సు ఉంది కదా. అడుక్కోవడానికి దరిద్రం ఏముంది కానీ, ఉన్నదాన్ని మనం రక్షించుకోగలమా రక్షించుకోలేమా అనేది వేరే విషయం. కానీ అడుక్కోవడానికి లోటే ఉండక్కర్లేదు కనుక మీకుండేటటువంటి వాటన్నిటినీ కూడా గజాంత ఐశ్వర్యం కింద చేస్తానయా, అది ఇహలోకానికైనా పైలోకానికైనా. చేత ఇహలోకానికి ఒక గజలక్ష్మి, పరలోకానికి ఒక గజలక్ష్మి. అందుకోసం వారిద్దరిని అలాగే సెపరేట్గా పెట్టారు. మిగిలినటువంటి ముగ్గురు అటు ముగ్గురు అటు ఉన్నారు. సహజంగా వారికి మూల రూపాలుగా ఉండే శ్రీ భూములు స్వామికి ఇటు అటు ఉన్నారు. ఆయన పేరు నారాయణుడు. ఆయనని మనం గుర్తించడానికి ఒక గుర్తు ఆ తల్లి, అందుకే ఆవిడ పేరు లక్ష్మి. లక్ష్మి అంటేనే గుర్తు అని అర్థం అండి. మనకి పుట్టుమచ్చలు ఉంటాయి కదా, పుట్టుమచ్చల్ని బట్టి కదా మన వ్యక్తుల్ని ఫలానాన్ని గుర్తిస్తాం. ఆ పుట్టుమచ్చకి కూడా లక్ష్మి అనే పేరు. భగవంతుణ్ణి గుర్తింపచేసేటటువంటి మచ్చ, పుట్టుమచ్చ లాంటిది లక్ష్మీదేవి అన్నమాట. చేత ఆ రూపంలో వారు అక్కడ మధ్యలో ఉన్నారు, వారిని సేవిద్దాం. మన కోసం వారు విగ్రహ రూపంలో ఉన్నారు. విగ్రహ రూపంలో ఉండేటప్పుడు మీ మధ్యన నేను ఉండేటప్పుడు మీరు సరదాగా ఉత్సవాలు ఎట్లా చేసుకుంటారో అట్లాంటి నాకు కూడా చేసుకోవచ్చున ఏం పర్వాలేదన్నాడు ఆయన. భగవంతుడు చెప్పిన మాట, మనకి మన దగ్గర దేవుడు ఉన్నాడు అనగా ఏదో చేయబుద్ధి అవుతుంది కదండి. ప్రేమ ఎప్పుడూ కూడా పని చేయిస్తుందండి, తెలుసునా మీకు. ఎవరి మీద ప్రేమ ఉన్నా, ప్రేమైనా కోపమైనా రెండు అంతేనండి. ఇప్పుడు ఎవడ ఎదటి వాడి మీద కోపం వచ్చిందనుకోండి, ఏం చేయబుద్ధి అవుతుంది మీకు? కళ్ళు ఇట్లాగా ఒకసారి మిటకరించి చేతులు ఇలా పెట్టి ఏదో ఏదో గిల్లేస్తాను గీకేస్తాను గీరేస్తా అన్నట్టుగా అలాగ ఒక పోజు పెట్టబుద్ధి అవుతుంది ముందు. ఇంకొంచెం వాడు లోకోగా దొరికితే వెళ్ళి నాలుగు వాయించబుద్ధి అవుతుంది. కోపం వచ్చినప్పుడు చేత కాదనుకోండి, అవతల ఎదురుకుండా ఏది కనిపిస్తే దాని మీద చూపించాలనిపిస్తుంది. దానికి కుదరదనుకోండి, మొత్తం ఒళ్ళంతా బాయిల్ అయిపోయి వాడికి అగ్నిప్పులాగా అయిపోతాడు అనమాట. వాడు కోపం వస్తే అదే ప్రేమ కలిగితేనో, కోపమైనా మనిషిని స్పందించేటట్టు చేస్తుంది, ప్రేమైనా మనిషిని స్పందించేట్టు చేస్తుంది. చిన్నపిల్లలు అనుకోండి ప్రేమ కలిగింది అనుకోండి, టక్ మన వెళ్ళి అమాంతం ఎత్తుకుని భుజం ఎక్కించుకోవాలనిపిస్తుంది. అక్కడ ఏమైనా ఓ పండు ఉంటే ఆ పండు ఇద్దాం అనిపిస్తుంది, ఓ చాక్లెట్ ఉంటే ఇద్దాం అనిపిస్తుంది. కొంచెం పెద్దవాళ్ళైతే ఆ మాట వాటేసుకోబుద్ధి అవుతుంది, ఇంకా పెద్దవాళ్ళైతే సాష్టాంగం పడి నమస్కరించబుద్ధి అవుతుంది. ప్రేమ అనేది ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుందండి ఆ ప్రేమించినటువంటి విషయంలో. అది మన యోగ్యతని బట్టి, మన శక్తిని బట్టి, అవతల వాళ్ళ యొక్క స్థితిని బట్టి మనం చేస్తుంటాం. భగవంతుడికైనా అంతేనండి, వాళ్ళ మీద మనకి ప్రేమ కలిగితే మనకి ఏదో చేయబుద్ధి అవుతుంది. ఏం చేయగలుగుతాం మనం, ఎక్కడ చేయగలుగుతాం మనం? భగవంతుడికి అంతటా ఉంటాడా ఈ దేవుడు? అంతటా ఉండేవాడికి ఏమైనా చెయ్యాలంటే కూడా ఏం చేస్తాం మనం? ఇప్పుడు ఎదురుకుండా ఈ మనిషి ఉన్నాడంటే వెయ్యాలంటే పాపం ప్రేమకైనా వెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళి ఆయన ఎత్తి మీద వేస్తాం అలాగే. కానీ దేవుడు అనేది ఎక్కడుంటాడో తెలియకపోతే ఎక్కడేస్తాం? అంచేత పర్లేదులే, నీకోసం నేను ఒక రూపాన్ని ధరిస్తానులే అంటాడు. ఆ ధరించేది మళ్ళీ ఏ పిల్లి రూపమో దోవ రూపమో ఈగ రూపమో ధరించాడు అనుకోండి, చూస్తే మనకి భయం వేస్తుంది కదా. రాత్రిపూట ఒక చిన్న దోవ ఎగిరింది అనుకోండి మన ఇంట్లోనూ ఎంత గాబరా పడిపోతామండి మనం. అంచేత ఒక మనిషిగా అయితే మనకి ప్రేమించడానికి సుఖంగా ఉంటుంది అని. సరే నేను మనిషిగానే రూపం ధరిస్తాను లేవా, మరి రూపం ధరించిన తర్వాత ఏదో చెయ్యాలనుకుంటాం కనుక నువ్వు మనిషికి ఏం చేస్తే అవన్నీ చేసుకో నాకు కూడా. అందుకే విగ్రహ రూపంలో భగవంతుని చూసినప్పుడు ఒక మనిషికి మనం ఇంటికి వస్తే లేకపోతే మనం వాళ్ళ ఇంటికి వెడితే వాళ్ళు గొప్పవాళ్ళైతే పెద్దవాళ్ళైతే చక్కగా చేతికి కలశంతో పూర్ణకుంభ స్వాగతం చెప్తాం, పాదాలు కడుగుతాం, స్నానం చేయిస్తాం, మంచి బట్టలు ఇస్తాం, చక్కగా కూర్చోబెడతాం, చేతిలో ఒక వింజామరం తీసుకుని అబ్బా సీతలు ఉపచారం చేసే పోయి అంత అలిసిపోయారండి, ఇంత ఎండలో వచ్చారండి అని కాసేపు పక్కన కూర్చొని అలా విసిరి విసిరి ఏదో వాళ్ళకి సేద తీర్చే ప్రయత్నం చేస్తాం. వాళ్ళకి అసలు మంచినీళ్ళో పానకమో కాఫీయో ఛాయో ఏదో మనకి తోచింది మనకి తగింది మనకి అందింది ఏదో దాన్ని వాళ్ళకి ఇస్తాం. వాళ్ళకి ఏదో కాస్త తినడానికి ఏవో మనకి తోడితే దొరికితే అరటి పళ్ళో లేకపోతే తొక్కలో ఆ విదురుడు పెట్టినట్టుగా పాపం ఏది ఉంటే అది పెడతాం. వాళ్ళు తింటే మనం చేసిన ఉపచారాలు స్వీకరిస్తే అబ్బా మనకి మొహం ఇంత అయిపోయి ఆ పైన వేసుకున్న చొక్కా పైన ఆకుండా హమ్మని చిరిగిపోతుంది అంతే ఆనందంతో. మనం చేసిన సేవని స్వీకరిస్తే ఆనందిస్తాం మనం. అది మనిషికి మనం ఎలా చేస్తున్నాం భగవంతుడు కూడా అట్లానే చేస్తున్నాం. అదే ఇప్పుడు మనం చేసేటటువంటి భగవంతుడికి విగ్రహ రూపంలో అర్పించే ఉపచారాలన్నీ అలాంటివే. అలాంటి వాటిల్లోనే ఒక ఉపచారం స్వామికి జరిపేటటువంటి శాంతి కళ్యాణ మహోత్సవం కూడా ఆయన వచ్చిన రోజున చేయమని మనకి పుస్తకాలు చెప్తున్నాయి. ఈవేళ ఆయన వచ్చాడు, అమ్మలు కూడా ఈవేళే వచ్చారు, అందుకోసం ఈవేళ వాళ్ళకి శాంతి కళ్యాణం చేస్తున్నారు. చక్కగా మనం దర్శిద్దాం. మనకందరికీ ఎన్నోసార్లు మనం సేవిస్తున్నాం కానీ ఎప్పుడెప్పుడు సేవించినా ఎప్పుడెప్పుడు అది భావించినా మనకి అది లాభమే, అది మనకి శ్రేయస్సే. ఆ శాంతి కళ్యాణ మహోత్సవాన్ని ఇప్పుడు మన స్వాములు అందిస్తారు మనకి. ఇక్కడ మనకి పైన మెట్ల మీద కూర్చున్న వాళ్ళంతా యజమానులుగా ఉండి ఈ అష్టలక్ష్మి సన్నిధుల యొక్క ఆకారాన్ని తయారు చేసుకోవడంలో, అందులో ఉండే అమ్మవారు రూపుదిద్దుకోవడంలో, ఈవేళ మనం ఇక్కడ జరుపుకుందాం అనుకునే కార్యక్రమానికి ఒక చక్కటి ప్రణాళిక బద్ధమైనటువంటి రూపరేఖల్ని తీర్చిదిద్దడానికి వాళ్ళంతా కూడా చక్కటి ఉభయదారులుగా ఉన్నారు. అందుకోసం వాళ్ళని కాస్త కొంచెం దగ్గరగా కూర్చొని సేవించుకుంటే బాగుంటుందని మెట్ల మీద ఎక్కించారు వాళ్ళకి మన స్వాములు. అంతే తప్ప మీకందరికీ అడ్డు ఉండాలి అని కాదు. అంచేత ఏమిటండి వాళ్ళు మెట్ల మీద కూర్చుని మాకు అందరికీ ఇలాగా ఏం చూడకుండానే వాళ్ళే మెట్లు ఎక్కాలా మేము ఎక్కక్కర్లేదా అని ఎవరు బాధపడకండి. ఎంత దూరంగా కూర్చుంటే అంత స్పష్టంగా అంత హాయిగా మనం సేవించుకోవచ్చు అని చక్కగా కనిపిస్తుంది, రైట్? చక్కగా అక్కడ ఉండి చక్కగా సేవించుకుందరు కానీ ఈ అష్టలక్ష్మి సన్నిధుల యొక్క ఆకారాన్ని దిద్ది అమ్మవార్లని తెచ్చి ప్రతిష్టా కార్యక్రమాన్ని జరిపించి మనందరికీ అందిస్తున్నారు. వీరందరూ కూడా మన గుంటూరులో ఉండేటువంటి కాంతారావు గారి యొక్క ప్రేరణ, కొంతమందికి కొంతమందికి నేరుగా వాళ్ళకి ఉండే శ్రద్ధ, ఈ కారణం చేత చాలా చక్కగా కార్యక్రమాన్ని జరిపించారు. చాలా బాగా జరిగింది. జరిగిన కార్యక్రమం కొంచెమైనా చక్కగా వైదికంగా ప్రశాంతంగా జరిగింది, హడావిడి లేకుండా. ఎవరు ఆ వీఐపీ వస్తున్నాను పరుగులు పెట్టి, ఈ వీఐపీ వస్తున్నాను పరుగులు పెట్టి వాళ్ళని తృప్తిపరిచి వీళ్ళని తృప్తి మై గాడ్ అక్కడ ఎంత హడావిడి హడావిడి అయిపోయిందో. అంచేది ఇక్కడ హడావిడి లేకుండా మన స్వామి సన్నిధానంలో ప్రశాంతంగా సేవించుకోవడానికి వీలయ్యేటట్లుగా మన కార్యక్రమాన్ని మనం దర్శిస్తున్నాం. లోపల ప్రతిష్ట జరిగింది, పైన విమానాలకు ప్రతిష్ట జరిగింది, అభిషేకం జరిగింది, ఆరాధన జరిగింది, ఆరగింపు జరిగింది, ఆరగించడం కూడా అయింది. ఇక ఇక్కడ జరిపేటటువంటి శాంతి కళ్యాణాన్ని కూడా మనం చక్కగా సేవించుకుని ఇది అయిపోయిన తర్వాత అందరూ కూడా కళ్యాణ అక్షతలు తీసుకుని, కళ్యాణం ఎప్పుడైనా మనం చేయించుకోవచ్చు, అక్షతలు కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చును, కానీ ఈ పూట జరగడం విశేషం. స్వామి అవతరించిన రోజు కనుక ఈవేళ మనం తీసుకోగలగడానికి ఒక ఆనందం, ఒక పవిత్రత దానికి ఉంటాయి, ప్రభావం దానికి ఉంటుంది. దాన్ని మనకి ఇప్పుడు అందిస్తారు మన యజ్ఞాచారులుగా ఉండేటటువంటి శ్రీనివాసాచార్యులు గారు, అలాగే మధుసూదనాచార్యులు గారు వారి పరివారంతో పాటు. జయ శ్రీమన్నారాయణ.
శత్రునివారణం ఆయుర్వృద్ధికరం ఋణాం పుత్రశ్రీకీర్తివర్ధనం ఉద్వాహ దివసే ప్రాప్తే ముహూర్తే దేశికోత్తమః పృథగ్దేవస్య దేవ్యాశ్చ వత్నీయా కర్మ కౌదుకం శ్రీమన్నారాయణ స్వామినః విభవం విస్తార